शिवशिवेति वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री गुरुभ्यो नमः शिवमयमैन సభా సదస్సుకు సవినయ నమస్సు. నిన్నటి రోజున అనన్య రూప శివభక్తి గురించి చెప్పుకున్నాం. అనన్య రూప శివభక్తి, దానికే ఏకభక్తి, ఐకాంతిక భక్తి అని అంటారు. శివుడు తప్ప అన్యమేమీ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి, దానిని ఉపమన్యు మహర్షి ఏ విధంగా అనన్య భక్తితో శివుని కొలిచి ఇహము పరము ఈ రెండింటినీ సంప్రాప్తింపజేసుకున్నాడనేది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, సర్వాభిష్ట ప్రదాయకుడు శంకరుడు. అది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాడంటే సమృద్ధిగా ఇస్తున్నాడు. అది శివుని ద్వారా వచ్చేటప్పుడు ఆ సమృద్ధి ఎంత దివ్యంగా మళ్ళీ లభిస్తుందో చూడాలి. కేవలం పాలు అన్నం అని కూర్చున్నవాడు, అక్కడి నుంచి ఆయన సాధన పెరిగి 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 శివతత్వం ఆ తపస్సులోనే అతనికి పరిపూర్ణంగా స్ఫురించింది. ఆ స్ఫురించిన దానికి ఫలితంగా ఎంతటి మహాసిద్ధిని పొంది శివభక్తాచార్యుడైపోయాడు ఉపమన్యుడు అనేటువంటిది చెప్పుకున్నాం. అందుకే అనన్య భక్తితో ఆయన చేసిన స్తోత్రంలో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని అనన్య భావనతో ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశాడు ఉపమన్యు మహర్షి. ఇక్కడ వేద పురాణాలు ఇవన్నీ పరిశీలిస్తే శివోపాసకులు ఎందరందరో మనకు కనబడతారు. వారందరినీ ఎందుకు తలంచుకోవాలంటే త్యాగరాజస్వామి చెప్పినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనుకోవలసిందే. ఎవరయ్యా మహానుభావులు అంటే భక్తులే మహానుభావులు అని చెప్పేశాడు ఆయన. చందురు వర్ణుని అందచందములు హృదయారవిందమును చూచి బ్రహ్మానందం అనుభవించువారు ఎందరో మహానుభావులు. ఆ కీర్తన నిండా ఆయన చెప్తున్నది భగవద్భక్తులు వారు మాత్రమే మహానుభావులు. భగవంతుని హృదయంలో చూస్తూ పరవశించిపోయి ఆనంద పులకిత గాత్రులయ్యేటటువంటి వారు మాత్రమే మహానుభావులు అని చెప్తున్నాడు. అలాంటి మహానుభావుల్ని తలచుకుంటే ఆ మహాదేవుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆ మహానుభావుల మార్గం మనకి సుగమమై మనం ఆ మార్గంలో ప్రయాణించడానికి అనువైనటువంటి పద్ధతులు తెలుస్తాయి. అలాగా శివుని కొలిచినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఏ ఉపాధిలోనైనా శివుని కొలవచ్చు. దాని గురించే శంకరాచార్యులు చెప్తారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా అని. స్వామి, ఉపాధి ఏదైతే ఏముందయ్యా, హృదయం నీ పాదాలు అర్పించాలి, అటువంటప్పుడే సార్థకత. అంతేగాని గొప్ప ఉపాధి అనుకోవడం వల్ల గొప్ప విషయం ఏం లేదు. నన్ను నరుడుగా పుట్టించు, దేవతగా పుట్టించు, మృగంగా పుట్టించు, కీటకంగా పుట్టించు, ఎలా పుట్టించినా పర్వాలేదు. కిం తేన వపుష, శరీరంతో పనే ఉందన్నాడు. హృదయం మాత్రం నీ ధ్యానానంద లహరిలో విహరిస్తూ ఉంటే చాలు, శరీరం ఎలా ఉంటే ఏముంది అన్నాడు. అందువల్లనే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మనస్సుంటే చాలు, అది మహాదేవుడికి ఇస్తే చాలు, ఏ శరీరం ఇచ్చినా పర్వాలేదు అంటారు. ఇది విశేషం. అందుకే భక్తుడు మనస్సు మహాదేవుడి దగ్గర ఉండాలన్నదే కోరుకుంటాడు. ఈ విషయమే చైతన్య మహాప్రభు కూడా చెప్తూ, నధనం నజనం నసుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుకీ త్వయి అన్నారు. నాకు కవిత్వాది ప్రతిభలక్కర్లేదు, ధనం అక్కర్లేదు, భోగాలక్కర్లేదు, ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, కానీ నెపం లేని భక్తిని మీద ఉంటే చాలయ్యా అన్నారు. నెపం లేని భక్తి అహేతుకి త్వయి అన్నారు. ఏ హేతువు, ఇందుకోసం నిన్ను ఆశ్రయిస్తున్నాను అనే క్లాజ్ లేకుండా నీ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉండే జన్మ ఇది చాలు అన్నాడు. అంటే భక్తే ముక్తి అని భావన చేశారు వాళ్ళు. అంతేగాని మోక్షాన్నివ్వను కూడా వాళ్ళు అడగలేదు. భక్తి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అన్నారు. హృదయం హాయిగా శివుడి చరణాల దగ్గర తిరుగుతూ ఉంటే శరీరం ఎక్కడుంటే ఏముంది అనేటటువంటి ఆ దివ్య స్థితిని భావన చేస్తే ఏ ఉపాధిలో ఉన్నవారైనా శివుని చేరవచ్చు అనే ఒక అభయవచనం అందులో మనకు కనబడుతుంది. అందువల్లనే ఈ జన్మకి ఎక్కడలేండి, తర్వాత చూసుకుందాం అని వాయిదాలు వెయ్యరాదనమాట. భగవంతుడు ప్రతివాడికి ఒక బుద్ధిని ఒక శరీరాన్ని ఇచ్చాడంటే తనను చేరుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు అని అర్థం అనమాట. అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా బ్రతుకున్నామంటే ఇంకా అవకాశం ఉందని అర్థం. అందుకే ఎప్పుడు ఈ విషయం వింటాడో అప్పుడు వేగిరి పడతాడు భక్తుడు, ప్రతి క్షణం సార్థకం చేసుకోవాలి. అందరందరూ కొలుచుకున్నారు స్వామిని అంటే ఇప్పుడు గురువు గారు చెప్పిన లిస్ట్లో నరత్వం దేవత్వం అని చెప్పారే, దేవతలు నరులు కీటకాలు అక్కడ వరకు అన్నీ కొలుచుకున్నాయి శంకరుని. అలా కొలుచుకున్న వాళ్ళందరినీ ఒక్కసారి మనం కొలుచుకోవడం మొదలు పెడితే సురజ్యేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుడే శంకరుని కొలుచుకున్నాడు కదా. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావది గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అని మహిమ్న స్తోత్రం అనేటువంటి గొప్ప స్తోత్రంలో పుష్పదంతుడు చెప్తాడు, స్వామి నీ మహిమ ఉందే అది అపారం, అది నాలాంటి వాడికి అందదు, అయినా నేను స్తోత్రం చేయడానికి నేను సిద్ధపడిపోయాను. అందరి వాడిని స్తోత్రం చేసేటప్పుడు నీ బుద్ధి నన్ను పూర్తిగా స్తోత్రించగలదా అని నువ్వు అనుకుంటావేమో. మరి బ్రహ్మాదులు నిన్ను స్తోత్రిస్తున్నారే, వాళ్ళు చెయ్యగా లేదు నేను చేస్తే తప్ప అన్నాడు ఆయన. మరి వాళ్ళు చెయ్యగా అంటే వాళ్ళకి నాలుగు ముఖాలు ఉన్నాయి, వేదవేత్త అంటే నాలుగు ముఖాలు కాదు 40 ముఖాలు ఉన్నా మాత్రం నేను పరిపూర్ణంగా వినిపించగలరా. ఏదో ఆ నాలుగు బుర్రలకి వచ్చినంత ఏదో ఆయన స్తోత్రం చేస్తున్నాడు, నాకున్న బుద్ధికి వచ్చినంత నేను స్తోత్రం చేస్తున్నాను. వాళ్ళ స్తోత్రాలు తీసుకుని వాళ్ళని అనుగ్రహించో, నా స్తోత్రం తీసుకుని నన్ను అనుగ్రహించు. నా శక్తి కొద్దీ నేను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు. అంటే ఉడతాభక్తి అంటే ఇదే అనమాట. ఉడతాభక్తి అనే మాట మనం సాధారణంగా లోకంలో వాడుతూ ఉంటాం, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అది వాడడానికి కూడా భయపడతాం మనం. ఉడతాభక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు వీడి దగ్గర లక్షలు లక్షలున్నా ఒక్క రూపాయి తీసి వాడికి ఇచ్చి ఏదో ఉడతాభక్తిగా నేను ఇస్తున్నాను తీసుకోండి అంటాడు. అంటే ఆ దక్షిణ ఉడతలాగా ఉందేమో కానీ వాడి భక్తి మాత్రం ఉడతాభక్తి కాదు. ఉడతాభక్తి అంటే ఉడత చెయ్యగలిగినంతా చేసింది, అది తన సర్వశక్తుల్ని ధారపోసింది, అది ఉడతాభక్తిలో ఉన్న విశేషం. అయితే లోకంలో ఎవరికైనా సర్వశక్తులు ధారపోస్తే ప్రయోజనం ఉండదు, బాగా గమనించండి. ఎదుటివాడు ఎలా చూసుకుంటాడంటే నా కోసం వీడు ఎంత కష్టపడ్డాడని చూడ్డు, వీడు కష్టపడ్డది నాకు ఎంతవరకు ప్రయోజనం కలిగించిందనేది చూస్తాడు వాడు. ఇది లోకంలో ఉన్న నైజం. ఉడత తీసుకొచ్చి తను తేగలిగినంత ఇసుక తెచ్చి వంతెనలో వేస్తే మామూలు మానవుడైతే పట్టించుకోడు, ఎందుకంటే ఆ ఇసుక చేతు నిర్మాణానికి సరిపోదు, దేనికి సరిపోదు. కానీ రాముడు అలా చూడ్డు, ఆ ఉడత ఎంత సిన్సియర్గా ప్రయత్నం చేసింది, తన ఎఫర్ట్స్ అన్ని పుట్టప్ చేసింది, తన ప్రయత్నాలన్నీ అక్కడ ధారపోసింది అని గమనిస్తాడు. ఆయన మాత్రమే అనుగ్రహిస్తాడు ఉడతని. అందుకే భగవంతుడు ఒక్కడే ఉడతాభక్తిని అందుకోగలడు, కానీ లోకంలో ఇంకెవరు అందుకోలేరు. సర్వ సమర్పణ చేసిన మనకు చేతనైనంత చేయాలి, అందుకే యథాశక్తి అన్నారు. అది చేతనైనంత అనే మాట మనం నిజాయితీగా అనగలగాలి. నిజంగా చేతనైనంతనా, యథాశక్తి అనే మాట నిజాయితీగా వాడితే యథాశక్తి చేసే పూజను భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవరి పూజ అయినా అది అటువైపు బ్రహ్మ చేసిన పూజ అనేయండి, ఇటువైపు సామాన్యుడు చేసిన పూజ అనేయండి, నిన్న జాలరి గురించి చెప్పుకున్నాం, ఆ జాలరిని ఎలా అనుగ్రహించాడు. ఇలా చూస్తే అన్ని లోకాలలో అందరు దేవతలు నిరంతర శివోపాసన చేత అభీష్టములు పొందారు అని మనకి అనేక పురాణాలు చెప్తున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అష్టాదశ పురాణాల్లో ఈ విషయం ఉంది. ఇది కాక వేదాలలో ప్రత్యేకంగా చెప్పబడింది, సమస్తమస్యాశ్రయణేన సిద్ధ్యతి అని వేదపాదస్తవంలో చెప్పబడుతుంది. జైమిని మహర్షి మాట అంటాడు, సమస్తం అస్యా ఆశ్రయణేన సిద్ధ్యతి, అన్నీ కూడా ఈ శంకరుని ఆశ్రయించడం చేత సిద్ధిస్తాయి అనేది వేదవాక్ అన్నమాట. ఆ దివ్యమైన వాక్యాన్ని నిజం చేస్తూ అనేక మంది ఆరాధించారు స్వామివారిని. అలాగ ఆరాధించిన వారిలో నారాయణుడు శివారాధకుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు. కనుక శివారాధన యొక్క వైశిష్ట్యం తెలియాలి అంటే నారాయణ యొక్క అనుగ్రహం ఉండాలిట. అందుకు శివారాధకులము అని చెప్పేవారు నారాయణుడు గారిని ఉపేక్షిస్తే ఆ శివుడే సంతోషించడు ముందు. ఆ నారాయణుడు శివుణ్ణి ఎలా ఆరాధించాడు అన్నదానికి శివపురాణం, స్కాంద పురాణం ఇత్యాది పురాణాలే కాక మహాభారతంలో ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలు చెప్పబడుతుంది. ఆ నారాయణుణ్ణి ముందు స్మరించమన్నారు. అందుకే శివుని ముందు దేవమండలాన్ని భావన చేసినప్పుడు ముందు నారాయణుని భావన చేసి తర్వాత బ్రహ్మాది దేవతల్ని భావన చేసి ఇలాగ మనం ఆరాధిస్తాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఈ విషయం చెప్పేటప్పుడు పరిపూర్ణమైన వైదిక సంస్కృతి పట్ల పూర్తి స్ఫురణతో స్పృహతో మాట్లాడాలి మనం. అక్కడికక్కడే అని కాకుండా పూర్తి వైదిక మతం పట్ల అవగాహనతో మాట్లాడాలి. ఎందుకంటే మరొక చోటకు మనం వెళ్ళేటప్పటికీ అక్కడ విష్ణు పారమ్యం చెప్పబడుతుంది. విష్ణువు పరమదైవం, ఒకచోట శివుడు పరమదైవమని, మరొకచోట విష్ణు పరమదైవమని, మరొకచోట శక్తి పరమదైవమని, ఇంకొకచోట గణేశుడు పరమదైవమని చెప్పబడుతూ ఉంటుంది. మరి ఇన్ని భేదాలు పురాణాల్లో కనబడుతుంటాయి కదా, ఈ పరస్పర విరుద్ధం ఏమిటి అనే సందేహం అందరిలో కలుగుతూ ఉంటుంది. కనుక అది కూడా స్పష్టం చేసుకుని తర్వాత విషయంలోకి మనం వెళదాం. ఇదంతా కూడా మన వైదిక మహర్షుల యొక్క హృదయాన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పింది మన వేదవాంగ్మయమే. ఒకే వ్యాసుడు అన్ని పురాణాల్లో అన్నీ చెప్పాడు. అంతెందుకు, మన శంకరాచార్యుల వారిని తీసుకున్నా, ఆయన రచించిన శివస్తోత్రాలు తీసుకుంటే నువ్వు తప్ప మరొక శరణ్యం లేదయ్యా, నువ్వే పరమదైవం అంటారు. అది పక్కన పెట్టి ఆయన రచించిన విష్ణు స్తోత్రాలు తీసుకుంటే శంకరాచార్యులు ఎన్ని విష్ణు స్తోత్రాలు రాశారో, కృష్ణుని మీద కూడా అద్భుతమైన గ్రంథాలు రచించారు ఆయన. ఆయన అంటాడు నాకు కృష్ణుడు చాలంటాడు మరొక చోట వచ్చేటప్పటికి. మరి అదే శంకరాచార్యులు ఈ రెండు మాటలు అనగలిగారా అంటే మనం ఆ హృదయం అర్థం చేసుకుంటే వైదికమైన సంస్కృతి అంతా అర్థమవుతుంది. ఎవరు ఏ దైవాన్ని అభీష్టంగా ఎంచుకుంటారో వారు ఆ దైవమే తనకు పరమదైవం అనుకోవడం అనేటువంటిది జీవలక్ష్యం. అందులో తప్పేమీ లేదు. పరమదైవం, అభీష్ట దైవం ఒకడు ఉంటాడు, అది జీవలక్షణం బట్టి ఎంపిక జరుగుతుంది. అదే అనన్య భక్తి అంటే. అయితే అదే సమయంలో ఇదే విధంగా ఇంకొకడు తన అభీష్ట దైవాన్ని భావన చేస్తాడు అని స్పృహ వేడుకుంటారు. అంతేగాని ఈ దైవమే పరమము, మిగిలిన వాళ్ళు దేనికి పనికిరారు అనేదాన్ని సంప్రదాయం మాత్రం చేయకూడదు. అతడు సమస్త భావనతో ఆశ్రయించడం గొప్పదే. కానీ ఈ విధమైనటువంటి నిందావాక్యములు, కించపరిచే వాక్యాలు చేస్తే అది మతమైపోతుంది. భక్తి వేరు, మతం వేరు, ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. శంకరాచార్యాదులు మత ప్రవక్తలు కాదు, వారు తత్వ ప్రవక్తలు. తత్వాన్ని బోధించారు, ధర్మాన్ని బోధించారు. మతం అంటే పరిధుల్లో కుంచుకుపోయేది. కనుక మతం నుంచి ఆధ్యాత్మికతలోకి మనం ఎదగలగాలి. అది స్ఫురణలో ఉంచుకుని మన అనన్య భక్తిని సాగిస్తే ఎవరికీ గొడవ ఉండదు. ఈయన పరమదైవం అంటారు, ఆయన పరమదైవం అంటారు. ఇంతకీ పరమదైవం ఎవరే అంటే, పరమదైవం అనేది కామన్ చేసుకుంటే ఒకే పరమదైవాన్ని ఈయన విష్ణువుగా చూశాడు, ఆయన శివుడుగా చూశాడని గమనించాలి. అందుకే మన సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఒక్కదాన్ని గమనించండి, సత్యనారాయణ వ్రతం చాలు కలియుగంలో అని చెప్పారు. ఏమని మన పురాణాలు ఘోషించాయి, స్కాంద పురాణాలు విశేషంగా చెప్పి అనాదిగా ఈ దేశంలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. ఎక్కడ, మొత్తం దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల సత్యనారాయణ వ్రతం చాలా ప్రసిద్ధి. సత్యం, శివం, సుందరమైన పరమాత్మే నారాయణుడు అని భావన చేసి ఒక్క సత్యనారాయణ వ్రతాన్ని మనం గమనించితే, ఇప్పుడు ఈ శివతత్వ ప్రవచనాల్లో సత్యనారాయణ వ్రతం ప్రసక్తి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మన నిత్య జీవితంలో తిరిగేటప్పుడు వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు కూడా ఇలాంటి సందర్భాల్లోనే తీర్చుకోవాలి. మన శివతత్వం చెప్పినా వైదిక మతం మీద మాట్లాడుతున్నాం కనుక సమన్వయాన్ని ఏనాడు విస్మరించరాదు అనే స్పృహతో మాట్లాడుతుంటాం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ప్రధాన కేంద్రంలో కలశం పెడతాం. కలశం పెట్టి సత్యనారాయణ ప్రతిష్ఠ చేసి దాని చుట్టూ ఇతర దేవతలందరినీ ప్రతిష్ఠ చేస్తాం. అందులో గౌరీ శంకరులు, బ్రహ్మ, సరస్వతి, మళ్ళీ విష్ణు, లక్ష్మి, వీళ్ళని కూడా పెడుతున్నాం. మీరు గమనించితే మీరే ఆశ్చర్యపోతారు. మరి అక్కడ లక్ష్మీ విష్ణువుని పెడితే మళ్ళీ మధ్యలో సత్యనారాయణ ఏమిటి అని కూడా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ చుట్టూ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇంకా వాటికి ఉన్నటువంటి అధిదేవత, ప్రత్యధిదేవతలు, వీరందరినీ ఒక మండపం మీద ఆరాధన చేస్తాం. ఎంత గొప్ప భావన చేశాడు వ్యాసదేవుడు. అందుకే అన్నాడు, కలియుగంలో సత్యనారాయణ వ్రతం ఒక్కటే చాలయ్యా బాగుపడ్డానికి, నెలకు ఒకసారి అయినా చేసుకోండి అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు, స్కాంద పురాణ రేవాఖండంలో వస్తుంది మనకి. ఈ ఒక్కటి మీరు భావన చేస్తే అందులో సమస్త విశ్వచక్ర నిర్మాణం మన ఎదురుగా మండపంలో వచ్చేసింది. సమస్త విశ్వాన్ని నడిపే దేవతాశక్తులన్నింటినీ మన మండపంలో ఆవాహన చేశాం. ఒక్కసారి అది తలంచుకుంటే ఒళ్ళు పులకించాలి మనకి. విశ్వచక్ర నిర్మాణ దేవతలందరూ నా ముందున్నారు అనే భావన ఎంత గొప్పగా ఉంటుంది. అయితే బ్రహ్మ విష్ణువులు అక్కడే ఉన్నారు, మధ్యలో రమా సత్యనారాయణులు ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన పరబ్రహ్మ అని. బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడుగా వచ్చిన వాడు కూడా ఉన్నాడనమాట, అతడు మూలమైనటువంటి పరబ్రహ్మ. ఆ మూలమైన పరబ్రహ్మాన్ని ఆరాధించినప్పుడు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరినైనా పరబ్రహ్మగా మనం భావన చేస్తాం. చేసినప్పుడు ముందు పరబ్రహ్మ భావన చేసి మళ్ళీ ముగ్గురిని విడిగా కూడా ఆరాధన చేస్తాం, అది విశేషం. అందుకే అమ్మవారిని కూడా బ్రహ్మ విష్ణు శివాత్మిక అనడంలో ఉద్దేశం ఆ మూల వస్తువునే అమ్మవారుగా అంటున్నాం, ఆ మూల వస్తువునే విష్ణువుగా అనొచ్చు, ఆ మూల వస్తువునే శివుడుగా అనొచ్చు. ఇది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్లు ఏమీ అక్కర్లేదు, అక్కడ దృష్టి పెడితే చాలు. గజేంద్రుడు చేసిన స్తోత్రంలో కూడా ఎవ్వని చేజనించి జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని ఎందు డిందు అని సృష్టి స్థితి లయలు చెప్పాడు. అందులో ఒక్క స్థితికర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క లయకర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క సృష్టికర్తని స్తోత్రం చేయలేదు. మూడూ చేసేవాడికి నమస్కారం అన్నాడు. మూడూ చేసేవాడికి నమస్కారం అంటే అర్థం ఏంటి? మూడూ చేసేది ఒకటి ఉంది, ఈ మూడూ కాకముందు. సృష్టి స్థితి లయలు సృష్టి జరిగేటప్పుడు ఉంది, సృష్టికి ముందో సృష్టి స్థితిలో ఇక మూలమైన వాడు ఉన్నాడు. కనుక మనం ఎవరిని అభీష్టంగా చూసినా ఆ మూలానికి వెళ్ళి పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి. దేవతని పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి, కానీ ఒట్టి దేవతా దృష్టితో భావన చేయకూడదు. ఒట్టి దేవతా దృష్టితో భావన చేస్తే అక్కడికక్కడ కోరిక తీరిపోతుందేమో కానీ మోక్షము పరమార్థము వంటివి లభించవు. దేవతని పరబ్రహ్మ భావనతో ఉపాసన చేసినప్పుడే మోక్షం అనేది సిద్ధిస్తుంది. అందుకే భస్మాసురుడు మొదలైన వాళ్ళకి శివుడు సాక్షాత్కరించిన మోక్షం రాలేదు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీర్చడానికి శివుడు ఒక సాధనం అనుకున్నారు, ఒక దేవుడు అనుకున్నారు. అంతేగాని పరబ్రహ్మ దృష్టి లేదు వాళ్ళకి, భక్తి ప్రేమ అనేది లేదు, ఒక స్వార్థపూరితమైనటువంటి అవగాహన మాత్రమే ఉంది. పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకమై సర్వకారణమై సర్వమూలమైనటువంటి మహాతేజమనే స్పృహ, ఆ స్పృహతో ఆరాధించిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది. ఇక్కడ రమా సత్యనారాయణుల దగ్గర మనం వీళ్ళందరినీ పెట్టుకున్నాం, గౌరీ శంకరుని. అంత మాత్రాన వాళ్ళు తక్కువైపోలేదు. మధ్యలో వీళ్ళని పెట్టి చుట్టూ వాళ్ళు పెట్టడం అంటే అర్థం మధ్యలో శక్తే చుట్టూ ఉంది అని అర్థం. ఒక వృత్తం మనం గీసామంటే బిందువులో ఉన్న శక్తే పరిధంతా వ్యాపించి ఉంటుంది. బిందువుని మనం కేంద్రంగా తీసుకుని వృత్తం గీస్తాం. ఇంత వృత్తం నిర్మాణం అవడానికి బిందువే ఆధారమైంది కదా. అలాగే ఇంత విశ్వచక్రం నిర్మాణానికి మూలమైన పరబ్రహ్మ ఆరాధన. ఆ పరబ్రహ్మని మనం సత్యనారాయణ స్వామి అని ఆరాధన చేస్తాం ఆ సమయంలో. అలాగే రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ పరబ్రహ్మని రుద్ర అని ఆరాధిస్తున్నాం. ఆరాధింపబడేవాడు మాత్రం ఆ పరబ్రహ్మ. ఇది స్పృహలో ఉంచుకున్నవాడు ఏ దైవాన్ని నమస్కరించినా చలించాడు, వాడు మనస్సు చెదరదు. అందుకే వాడు గణపతి గురించి చెప్పినా లేచి చిందులు వేస్తాడు, శివుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, కృష్ణుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, రాముడు గురించి చెప్పినా ఆనందిస్తాడు. ఎందుకంటే వాడికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన కల్పించాలి జాతికి, లేకపోతే చాలా ప్రమాదం. ఇవాళ ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఏమిటంటే ఇటీవల కొన్ని గ్రామాలలో కొందరు పని కట్టుకుని వెళ్ళి సత్యనారాయణ వ్రతం చెయ్యవద్దు అని ప్రచారాలు చేస్తున్నారు. చేసి కొత్తగా లక్ష్మీనారాయణ వ్రతం అని ప్రవేశపెడుతున్నాం, సత్యనావ్రతాలు వద్దని. ఎందుకంటే సత్యనావ్రతంలో గౌరీ శంకరులు ఆహ్వానింపబడతారు, ఆ శివ శబ్దం భరించలేనంత ఒక దుర్మార్గత్వం ప్రబలిపోతుంది. ఇది ఊళ్ళ ఊళ్ళల్లో ఒక వ్యాధిలా వ్యాప్తి చేస్తున్నారు. దానికోసం శృంగేరి శంకర పీఠాధిపతులు స్పందించి ఇటీవల కొన్ని గ్రామాలలో మనకు పరిసరాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా వారు అసలైన పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదించడానికని మళ్ళీ సత్యనావ్రతము మొదలైన వ్యాప్తి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి వేద మత అద్వైత మత సమన్వయం కోసమని మళ్ళీ ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది తెచ్చుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఎంత విశిష్టమైనదో భావించండి. సమస్త విశ్వచక్రం, సమస్త వేద హృదయం అక్కడుంది. ఇంద్రాది దేవతలు అందరూ మనకు నిత్యం వందనీయులే, వారందరూ కూడా ఆ విష్ణువు యొక్క రూపమే, ఆ శివుని యొక్క రూపమే. అందువల్లనే శివుడు పరమ విష్ణు భక్తుడు, విష్ణువు పరమశివ భక్తుడు. వైష్ణవానాం యథాశంభూ అన్నారు. వైష్ణవుల్లో మొదటివాడు ఎవరయ్యా అంటే శివుట్ట. మరి అడియేన్ దాసోహం అంటూ దాసుడికి 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 వందనం అనుకునేటటువంటి గొప్ప మతంలో ఉన్నామనుకుంటూ శివునికి ప్రథమ భక్తువే, విష్ణువుకి ప్రథమ భక్తుడైన శివుణ్ణే విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? బా ఆలోచించండి. విష్ణువుకి ప్రథమ భక్తుడు శివుడు అని అంగీకరించినప్పుడు ఆ శివుణ్ణి తలంచుకోకుండా విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? అలాగే శివభక్తులు కూడా విష్ణువుని తలంచుకోవాలి. ఇది మనం రోజు ఒట్టు పెట్టుకోమన్నారు. అందుకే సంధ్యాకాలాల్లో యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరణ పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని మనం ఒట్టు పెట్టుకుంటాం రోజు కూడా. ఈ విధంగా ఆ అభేద స్థితితో శివతత్వ భావన చేద్దాం మనం. ఇక్కడ రామమంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ కూర్చుంటాడు ఆయన. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి, అంతే కదా రామమంత్ర జప పరాయణుడు. రామతత్వ రహస్యం ఆయనకి తెలుసు బాగా. అంతేకాదు కృష్ణావతారంలో కృష్ణుడు బాల్యలీలలు చేస్తూ ఉంటే ఆయన వచ్చి పరిశీలించేవట. ఇవి ఇతర పురాణాల్లో చెప్తూ ఉంటారు. అంత ఇష్టం ఆయన కృష్ణుడన్న బృందావనమన్న మన శివునికి. అందుకే బృందావనంలో కూడా బృందావనేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడ విష్ణు ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ విష్ణు ఉంటాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ గనక. ఇలాగా వారు హృదయాన్ని వారు ఆరాధించుకుంటున్నట్లుగానే నారాయణుడు ఒకసారి శివుణ్ణి అర్చన చేశాడ. ఆ అర్చన ఎలా చేశాడో చూడండి. దీని గురించి పురాణాల్లో చెప్పినవి వాళ్ళు వివరించితే పుష్పదంతుడు అనేటువంటి గంధర్వుడు ఈ మహిమ్న స్తోత్రం ఏదైతే ఉందో దానిలో చెప్తాడు. హరిస్తే సహస్రం కమల బలి మాధాయ పదయోహో యదేకోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుష త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. హరిస్తే సహస్రం, నారాయణుడు ఒకసారి శివుణ్ణి ఆరాధన చేయాలని 1000 కమలాలతో ఆరాధన చేయాలనుకున్నట్ట. ఎందుకంటే శివుణ్ణి ఆరాధన చేయాలంటే ఏదో ప్రయోజనం పొందాలను అని కాదు, ఆ ఆరాధనలోనే ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఆత్మానందం, శివుని ఆత్మ విష్ణువు, విష్ణు ఆత్మ శివుడు. అందువల్ల ఆ శివుణ్ణి ఆరాధించడానికి 1000 కమలాలు దగ్గర పెట్టుకున్నట్ట. ఆయన 1000 కమలాలు దగ్గర పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటే మొత్తం 999 నామాలు పూర్తయ్యాయి, ఒక కమలం లేదు 1000 నామానికి. అంటే అది శివలీలనుకోండి, ఆ కమలం దొరకలేదు. పూజ మధ్యలో లేవకూడదు, పూజ మధ్యలో మాట్లాడకూడదు, పూజ మధ్యలో సైగలు కూడా చేయకూడదు. ఎందుకంటే ఎదురుగా పరమాత్మ ఆవహింపబడ్డాడు అని స్పృహగానే మనకుంటే ఆ పనులు చేయగలమా? ఎదురుగా ఉన్నది వస్తువో ఏదో పటమో కాదు, పరమాత్మ ఆవహింపబడ్డాడు మన భావనతో అన్నప్పుడు ఆయన ముందు ఎంత వినయంగా ఉండాలి. ఆ దేవతాశక్తి మనం అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మన దృష్టి కానీ మన నిష్ఠ కానీ చెదరకూడదనమాట. అందుకు నియమం అది, మధ్యలో లేవకూడదని. ఇక్కడ నారాయణాదులు కూడా నియమాలు పాలన చేస్తారని ఆ విశేషం బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చూసి మధ్యలో లేవకూడదు, మరి 1000 కమలాల పూజ ఎలా పూర్తవుతుంది? వెంటనే ఆయనకు భావనకు వచ్చిందిట, నన్నందరూ పద్మాక్షుడు అంటారు కదా, అంటే పద్మములు వంటి నేత్రములు కలవాడు అని, కనుక 1000వ పద్మంగా నా నేత్రాన్ని ఇస్తాను అనుకున్నట్ట. హరిస్తే సహస్రం కమల కమల బలి మాదాయ పదయో ఎదో కోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం. ఒకడు తగ్గేటప్పటికల్లా తన నేత్ర కమలాన్ని తీసేట. తీయబోతూ ఉంటే వెంటనే శివలింగం నుంచి శివుడు ఆవిర్భవించి వచ్చి ప్రేమగా నారాయణ్ణి గాఢాలింగనం చేసుకున్నట్ట. చేసుకుని శివుడు సూర్యమండలానికి అధిష్టాన దేవత. నవగ్రహాలకు సంబంధించిన శాస్త్రాల్లో సూర్యమండల అధిష్టాన దేవత శివుడు. ఆది దైవమైనటువంటి శివుడే ఆదిగ్రహమైనటువంటి సూర్యునికి అధిష్టాన దేవత. అందుకే శివారాధన చేసేవారికి సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడు ఎవరు? గ్రహపతి. గ్రహములన్నిటికీ పతి సూర్య భగవానుడు. కనుక శివుని ఆరాధించితే గ్రహములన్నీ అనుకూలించడానికి కారణం సూర్య భగవానానికి అధిష్టాన దేవత గనక. ఇది విశేషం అన్నమాట. అందువల్లనే సౌరశక్తి విశేషంతో ఆయన ఒక అద్భుతమైన చక్రాన్ని తీసేట. అదే సుదర్శన చక్రము. ఎందుకంటే దర్శన శక్తి కూడా సూర్యభగవానికి సంబంధించింది. ఇవన్నీ ఎంత ఒకదానికోట అంత సంబంధం ఉంటాయన్నమాట. సుదర్శన చక్రం, దాన్ని తీసి నారాయణుడికి కానుకగా ఇచ్చాట శివుడు. ఆ విధంగా గ్రహించాడని. మరో పురాణంలోకి మీరు వెళితే సూర్యభగవానుడి నుంచి సుదర్శన చక్రం తయారు చేయబడి విష్ణువు చేతికి వెళ్ళింది అనేటటువంటి విషయం కనబడుతుంది. అది చూసి ఇక్కడొకలా చెప్పారు, అక్కడొకలా చెప్పారు, ఏది నిజమండి? కనుక మన పురాణాలన్నీ అబద్ధాలండి అంటాడు. అన్వయించుకోవడం చేత కాక ఆ మాట అంటున్నామే తప్ప పురాణాలు విరోధాలు చెప్పం. ఒక చోట ఒక విషయాన్ని చెప్తే మరొక చోట ఒక మరో విషయాన్ని చెప్తా. ఈ రెండింటిని సమన్వయించుకుంటే ఒక రహస్యం పుడుతుంది. అది విశేషం అన్నమాట. ఆ రహస్యం ఏదో కలిపి ఇప్పుడు మీకు చెప్పాను. ఈ విధంగా అన్వయించుకోవాలి. అందుకే సమన్వయం అనేటటువంటిది దేవతాశక్తిట. అమ్మవారి అనుగ్రహం ఉంటే గాని సమన్వయం అనేది ఉండదుట. అందుకే లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో చెప్తాడు, సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి అని. వేదాదులు చూస్తూ ఉంటే ఒకదానికోటి విరుద్ధంగా కనిపిస్తుంటాయట. అంటే వేదాదులు అంటే పురాణములు అన్నీ కలుపుకుని వేదాదులు అంటే, ఇవి చూస్తే ఒకదానికోటి విరుద్ధంగా కనబడుతుంటాయి. కానీ అవి విరోధములు కావమ్మా, అవిరోధములు. అయితే ఆ సమన్వయం ఎలా తెలుస్తుంది? తల్లి నువ్వే ఆ సమన్వయానివి అన్నారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే కానీ సమన్వయం అనేది రాదు. సమన్వయం అనేది ఉంటేనే కానీ విరోధం అనేది పోదు. విరోధం అనేది పోతేనే కానీ కలహం అనేది పోదు. కలహం అనేది పోతే కానీ అలక్ష్మి పోదనమాట. అది విశేషం. అలక్ష్మీ కలహాధారాన్ని, ఎక్కడైతే కొట్టుకోవడాలు జరుగుతుంటాయో అక్కడ దరిద్రాలన్నీ ఉంటాయని చెప్పాడు. ఎలా కొట్టుకోనియండి, భాషతో కొట్టుకోనియండి, మతంతో కొట్టుకోనియండి, దేనితో కొట్టుకున్నా దరిద్రాలకి నిలయం. కనుక అన్నిటికీ సమన్వయం అనేది చాలా ప్రధానం. ఆ సమన్వయమే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. కనుక మనం ఆ అనుగ్రహాన్ని మహాలక్ష్మి వారిని అడగాలి, అడిగి సమన్వయించి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ శివుడు నారాయణునికు సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. ఇది నారాయణుడు చేసిన శివారాధన. అంటే దేవతలు ఎవరెవరు ఎలా ఆరాధన చేశారో చెప్పుకొస్తున్నాం మనం. నారాయణుడు ఈ విధంగా సుదర్శనాన్ని పొందాడు. అంతేకాకుండా యుగే యుగే తు కృష్ణేన తోషితో వై జనార్దన అని మహాభారతంలో వాక్యం. ప్రతి యుగంలో కూడా జనార్దనుడి చేత శివుడు స్తోత్రింపబడుతుంటాడు. అంటే ఈయన ఎప్పుడు అవతరించినా శివారాధన చేస్తాడనమాట. అది విశేషం. ఇలా గమనించితే నారాయణ స్వరూపంలో ఉన్నప్పుడే మరొకసారి మరో ఘట్టం జరిగింది. ఒకనొక సమయంలో దేవదానవులకు యుద్ధం సంప్రాప్తిచ్చినప్పుడు నారాయణుడు రాక్షస సంహారం చేశారు. అది చేసినప్పుడు చావగా మిగిలిన రాక్షసులందరూ కూడా పరిగెత్తుకుని ఆ అరణ్యంలో ఒక ఆశ్రమానికి చేరారు. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం అది. ఆ సమయంలో భృగు మహర్షి లేరు, భృగు పత్ని ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ శరణు శరణు మమ్మల్ని కాపాడు అని అన్నారు. వెంటనే ఏమిటి అంటే, ఇలా విష్ణు మమ్మల్ని సంహరిస్తున్నాడు, ఎక్కడ దాక్కున్నా ఆయన మమ్మల్ని వెతుక్కుని మరి సంహరిస్తున్నాడు, నువ్వే కాపాడాలి అంటే వెంటనే ఆ రాక్షసులని అందరినీ ఆవాహన చేసి అక్కడున్న అగ్నిహోత్రంలో దాచేసింది తమే.